జై మహాకాల్. ఇది 27 సెప్టెంబర్ 2004 సాయంత్రం సహ్యాద్రి దత్తాశ్రమంలో మాస్టర్ ఇచ్చిన లెక్చర్. జై గురుదేవ్.
నిన్న దేవ సంస్కృతి గురించి, ఆధారభూతమైనటువంటి కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ దేవ సంస్కృతి అనేటటువంటిది భగవంతుడికి, మనం ఈనాడు మతాలు అనుకునే దానికి సంబంధించింది కాదు. ముందు మనకు అది అర్థం అవ్వాలి. ఇక్కడ ఓ మతం గురించి కానీ, ఓ జాతి గురించి కానీ, దేవతల గురించి కానీ, భగవంతుడి గురించి కానీ మనం మాట్లాడుకోబోవటం లేదు. దేవ సంస్కృతి అనేది జీవించేటటువంటి ఒక కళ, ద ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఈనాడు మనం జీవించటం మర్చిపోయాం. నిరంతరము నిద్ర లేచిన దగ్గర నుంచి ఏదో ఒక పని చేస్తూ ఉంటాం. ఏమీ పని చేయకపోతే టీవీ చూస్తూ ఉంటాం. టీవీ చూడకపోతూ ఉంటే ఏదో ఆలోచిస్తూ ఉంటాం. లేకపోతే బెంగ పెట్టుకుంటూ ఉంటాం. మా అమ్మాయి పెళ్లి కాలేదనో, మాకు ఉద్యోగం రాలేదనో, నాకు రోగం ఉందనో, ఆలోచన రహిత స్థితిలో ఎప్పుడూ ఉండం మనం. ఆఖరికి మనం నిద్రపోయినప్పుడు కూడా ఆలోచనలతోనే సతమతం అవుతూ ఉంటాం. ఆలోచించవద్దు అని నేను అంటాను లేదు, ఆలోచనలు తప్పు అని కూడా నేను అంటున్నా. కానీ ఒకసారి మనం బతికి ఉన్నాము అనేటటువంటి విషయం మనకి ఎప్పుడైనా జ్ఞప్తి వస్తుందా? దేవ సంస్కృతి అంటే అది. ముందు ఆర్ యు అలైవ్ ప్రశ్నించుకోవాల్సినటువంటి ప్రశ్న ఏంటి అంటే, బతికి ఉన్నటువంటి వాళ్ళకి జీవించటం వేరు. ఒక గానుగెద్దులాగా కోరికలు అనేటటువంటి సంఖ్యలతో, ఆలోచనలు అనేటటువంటి సంఖ్యలతో హిందువు హిందువుగా ఆలోచిస్తాడు, ముస్లిము ముస్లింగా ఆలోచిస్తాడు, ఇంజనీర్ ఇంజనీర్గా ఆలోచిస్తాడు, డాక్టరు డాక్టర్గా ఆలోచిస్తాడు, బ్రాహ్మణు బ్రాహ్మణ్గా ఆలోచిస్తాడు, శూద్రుడు శూద్రుడుగా ఆలోచిస్తాడు. ఇగా ఆలోచించటాలే తప్ప ఇవన్నీ దేని మీద అయితే సూపర్ ఇంపోజ్ అవుతున్నాయో, ఆ జీవితం గురించి ఎలా ఆలోచించుకోవాలో నిన్న మనం కొన్ని క్లాసులు చెప్పుకున్నాం. దానికి ఉదాహరణగా, దానికి ది 10 కమాండ్మెంట్స్ బైబిల్స్ లో క్రిస్టియన్స్ చెప్పుకున్నట్టు మన ఋషులు 5 కమాండ్మెంట్స్ ఇచ్చారు. బ్రహ్మచర్యాశ్రమం నుంచి గృహస్థాశ్రమానికి వెళ్తున్నటువంటి శిష్యుడు అనుకోండి, లేకపోతే బ్రహ్మచారి అనుకోండి, ఎవడైనా దీక్షాంత సమారోహంలో గురుకులంలో నీ విద్య పూర్తి అయిపోయింది, ఇంకా నువ్వు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించవచ్చు అని చెప్పడానికి 5 శాసనాలు వాళ్ళు చెప్పారు మనకి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, 5వది అలా పక్కన పెడదాం, ఆలోచిద్దాం 5వది ఏంటో. నిన్న మాతృదేవోభవ గురించి నేను చెప్పాను. తల్లిని గౌరవించటం అనేది ఓకే, అదొకటే కాదు అక్కడ చెప్పేది వాళ్ళు. 24 సంవత్సరాల యొక్క వాడి బుర్రలోకి ఎక్కించినటువంటి జ్ఞానం యొక్క ఆణిముత్యాలు ఇవి నాలుగు, ప్లస్ ఐదోది నేను చివరిలో చెప్తా. ఈ ఐదు కానీ ప్రస్తుతం ఈ నాలుగు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. తమాషా, నిన్న నేను మీకు ఉదాహరణ ఇచ్చింది నైట్రస్ ఆక్సైడ్ గురించి ఉదాహరణ ఇచ్చాను కెమిస్ట్రీలో. కెమిస్ట్రీలో నైట్రస్ ఆక్సైడ్ అని ఒక సబ్స్టెన్స్ ఉంది, ఒక దానికి ఇంగ్లీష్ లో ఫార్ములా ఏం రాస్తామంటే ఎన్ఓ అని రాస్తాం క్యాపిటల్ లెటర్స్ లో. ఎన్ఓ అంటే ఇంగ్లీష్ లో అర్థం ఏంటి? నో అని అర్థం. అదే ఇంగ్లీష్ లెటర్స్ వాడతాం మనం. నైట్రోజన్ అంటే ఎన్ అని, ఓ అంటే ఆక్సిజన్ అని, అదే ఇంగ్లీష్ లెటర్స్. అది ఇంగ్లీష్ లెటర్స్ కాదు అనలేం మనం, కానీ దాని భావం మారిపోయింది. నైట్రోజన్ గురించి 900 పేజీలు ఉంటుంది, అది తెలిసి ఉండాలి వాడికి. ఆక్సిజన్ గురించి 200 పేజీలు ఉంటుంది, అది తెలిసి ఉండాలి. ఇవి రెండు కలిస్తే ఏర్పడినటువంటి ఎన్ఓ అనే సబ్స్టెన్స్ కి మళ్ళీ 200 పేజీల ధర్మాలు ఉంటాయి. అంటే కనీసము 100 పేజీలు అనుకున్నా కూడా 300 పేజీలు అక్కడ విజ్ఞానము ఉన్నది, సైన్స్. కబుర్లు కాదు, విజ్ఞానం అర్థం ఏంటి? ప్రతి స్టెప్ కూడా అది అలాగే ఉంటుంది, దాన్ని నువ్వు మార్చలేవు. ఆ పదార్థం ఏర్పడాలి అంటే నైట్రోజన్ ఎలా ఉంటుంది అంటే అలాగే ఉంటుంది. ఆ నైట్రోజన్ తాలూకు ఇతర పదార్థాలతో సంయోగం చెందే విధానం ఎలాగుంటుంది అంటే అలాగే ఉంటుంది. అది అదొక సైన్స్. కానీ నో అంటే ఇంగ్లీష్ భాషలో అర్థం నో కనుక, అసలు కెమిస్ట్రీయే లేదు అని దాని అర్థం అని ఎవడైనా చెప్పాడు అనుకోండి, వాడి ప్రకారం కరెక్టే. అది వాడికున్న ఇంగ్లీష్ నాలెడ్జ్తో నో అంటే అర్థం ఏంటి? లేదు అంచేత కెమిస్ట్రీయే లేదు అని అర్థం అయ్యా. ఈనాడు ఆధ్యాత్మిక వేత్తలు అలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటమే కాకుండా దానిని వ్యవహారంలోకి తెచ్చేస్తున్నారు. వచ్చిన పెద్ద గొడవ అది. తెలుసా నేనంటే నాకు అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, కానీ కనీసం నాకు తెలియదు అని తెలిస్తే చాలు. షేక్స్పియర్ చాలా అందమైనటువంటి మాట అన్నాడు, వన్ హూ నోస్ దట్ హీ నోస్ నాట్ ఈజ్ అ వైజ్ మ్యాన్ అన్నాడు. తెలియనివాడు ఎవడు అంటే వాడికి తెలియదు అని తెలుసుకుంటే చాలయ్యా బాబు, నువ్వు తెలియని వాడివే అన్నాడు. అంచేత ఆధ్యాత్మికత గురించి మాట్లాడే ముందు మనం ముందు నోరు మూసుకోవటం నేర్చుకోవాలి. మనకి తెలియదు దాని గురించి, ఆ విజ్ఞానం గురించి మనకి తెలియదు. తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నమే ఈ దేవ సంస్కృతి మీద మనం ఇక్కడ జరుపుకుంటూ ఉన్నటువంటి క్లాసులు. తెలియదు ఆ విజ్ఞానం ఏంటో, కానీ ఆ విజ్ఞానం గురించి చెప్పినటువంటి వ్యక్తుల యొక్క గొప్పతనం మనకి తెలుసు. అద్భుతమైనటువంటి వ్యక్తులు వాళ్ళు. ప్రపంచాన్ని ఈనాటికి కూడా వాడి ఆలోచనలు శాసిస్తున్నాయి. శ్రీరామకృష్ణ పరమహంస, అరవిందో, వివేకానంద, శ్రీరామశర్మ ఆచార్య, చాణక్యుడు ఇప్పటికీ కూడా వారి మాటలకు విలువ ఉంది. ఎందుకుంది? అది ఆలోచించాలి. ఏమీ లేదు అని కొట్టిపారేయటం కాదు. ఇంకోటి ఏంటి మీరు గుర్తుంచుకోవాల్సిందే, ఎంత పెద్ద ప్రెసిడెంట్ అయినా, ఎంత పెద్ద దేశాధినేత అయినా, ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా, నిరంతరం వాడిని గెప్పి ఉంచుకోం, నిరంతరం వాడికి జోహార్లు అర్పించాం. న్యూటన్ ఏదో అన్నప్పుడు, న్యూటన్ గురించి మనం చెప్తున్నప్పుడు న్యూటన్ ఈ నియమాలు కనిపెట్టాడు అని చెప్పి ఊరుకుంటాం అంతే. న్యూటన్ ఫోటోలు నాకు తెలిసి ఎవరింటిలోనూ పెట్టుకోం మనం. కానీ తమాషా ఏంటంటే ఈ వ్యక్తుల ఫోటోలు, ఓ అరవింద ఫోటో కానీ, ఓ శ్రీరామకృష్ణ పరమహంస ఫోటో కానీ, ఓ వివేకానంద ఫోటో కానీ, వాళ్ళు ఏం చెప్పారో తెలియకపోయినా మన ఇళ్లలో ఉంటాయి, ఉంటాయి కదా. మిగతా ఫోటోల్ని మనం అలా పారేయవచ్చు, కానీ ఈ ఫోటోలు ఉంటే ఏదైనా కాస్త గౌరవంగా చూస్తాం. వాళ్ళు ఏం చెప్పారో మాత్రం మనకు తెలియదు. అంటే వాళ్ళు ఏం చెప్పారో తెలియకపోతేనే మీకు అంత గౌరవం ఉంటే, తెలిస్తే మీ జీవితాలు ఎలా ఉంటాయి అని ఆలోచించమంటున్నాను నేను. కానీ వాళ్ళు ఏం చెప్పారో అనేది మనం ఇలాగ ఆచామాచిగా కలుసుకుని మాత్రం డిస్కస్ చేసుకొని చాలా గొప్పదేమి చెప్పగలం. దాన్ని అధ్యయనం చేయడానికి కావలసినటువంటి కొన్ని మార్గదర్శక సూత్రాల గురించి మనం చర్చించుకోగలం. అదే ఇప్పుడు చర్చించుకుంటున్నాం మనం. కానీ యాక్చువల్ గా అవి నేర్చుకోవాలి అంటే మీరు అధ్యయనం లాగా ఒక కాలేజీ లాగా, మరి ఇది చెప్పే కాలేజీలు లేవుగా, అందుకు ఇక్కడ ఇలాంటి స్థలాలు మనం ఎన్నుకుని దీనిని ఆ విద్యను నంపేటటువంటి నేర్పేటటువంటి విద్యాలయాలుగా మార్చుకోవాలి మనం. విద్యాలయాలంటే ఆశామాషిగా వారానికి ఒక రోజు రావటం కాదు, విద్యాలయాలంటే రోజు రావాలి. మరి మాకు చాలా బిజీ కదా, పొద్దున్న 2 గంటలు రండి, సాయంత్రం 2 గంటలు రండి, నేను రాలేము. దయచేసి వేషాలు వేయకండి, మేము భక్తులము, మాకు భగవంతుడు అంటే ఇష్టము, మాకు భారతీయ సంస్కృతి అంటే ఇష్టం అనే మాట మీ నోటి నుంచి రాకూడదు. వచ్చాక మీరు ఇది నేర్చుకోలేరు అంటే చాలా సిగ్గుచేటు. మీరు నోటితో చెప్తున్నటువంటి మాటకి మీ ఆచరణకి ఏ విధమైనటువంటి పొందిక లేదు. ఆచరణకి మాటకి పొందిక లేని వాడిని ఏమంటారో తెలుసా? మోసగాడు అంటాం కదా. నోటితో చెప్పేది ఒకటి, ఆచరణ ఇంకోటి అవుతే ఏమంటాం వాడిని? మోసగాడు. చూడండి, అంతేత 420s గా మాత్రం కనీసం దీవించకండి. కనీసం ఆ దమ్ము, ఆ ధైర్యంతో ఇక్కడ నుంచి వెళ్ళండి. ఇక్కడ నుంచి నేను 420గా ఉండను, నాకు భగవంతుడి మీద నమ్మకం లేదు, ఉందనంటే ఈ క్లాసులు నేర్చుకోవాలి. నేను చెప్పే క్లాసులే నేర్చుకోమని నేను చెప్పటం లేదు. అనేక సంస్థలు ఉన్నాయి, ఏ సంస్థలోకి వెళ్ళైనా నేర్చుకోండి. అక్కడ కూడా మళ్ళీ మోసమే, ఆరతి ఇచ్చేస్తూ ఉంటారు, పూజలు కొడుతూ ఉంటారు, గంటలు కొట్టేస్తూ ఉంటారు. నేను చెప్పాను కదా, నన్ను చాలా మంది అంటారు, మాస్టర్ ఇదంతా మీ దయ అంటారు. మీరే లేకపోతే అసలు ఇదంతా మాకు ఉండేదా అంటారు. సరే లేవయో 5,000 అంటా నేను. మరి 2 రోజులు నాకు కనిపించదు, కానీ మీ దైవాలు వచ్చింది సార్ అంటారు. కొంచెం ఆ తీవ్రత అర్థం చేసుకోండి. చాలా తీవ్రంగా నేను ఈ క్లాసులు పెడుతున్నాను. నేను ఈ క్లాసులు ఇంట్రొడక్షన్ మాత్రమే. నా కోరిక ఏంటి అంటే ఇక్కడ కొంతమంది రాయగలిగే వాళ్ళు ఉన్నారు, చెప్పగలిగే వాళ్ళు ఉన్నారు, ఈ చెప్పినటువంటివి టేప్ చేస్తున్నట్టున్నారు. ఒకవేళ టేప్ చేస్తే సరే, సరే టేప్ చేయకపోతే పాయింట్స్ నోట్ చేసుకుని ఇక్కడతో ఆపకండి దీన్ని. దీన్ని ఒక మహామంటగా, ఒక మహాజ్వాలగా ఇంటింటికి తీసుకెళ్ళండి. వినరండి, నువ్వుడివి జడ్జి చేయటానికి అడ్వర్టైజ్మెంట్ చేసేవాడే పట్టించుకోవటం లేదు. వింటాడో విండోవాడు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ పోతున్నాడు. వాడేమైనా అంటున్నాడా నువ్వు వింటున్నావా అండి నా మాట అని? వింటలేదు కదా. ఓ అడ్వర్టైజ్మెంట్ చేసేవాడి పాటి మనోనిబ్బరం నీకు లేకపోతే, సాహసం లేకపోతే చెప్పండి ఈ విషయాలు. ఈ విషయాలలో 5 విషయాల గురించి ఒక అవగాహన ఉండాలి. ఎన్నో నో అంటే నో అని కాదు, అది ఒక విజ్ఞానము అన్నట్టే. మాతృదేవో భవ అని ఎప్పుడైతే ఆచార్యుల వారు బ్రహ్మచర్యాశ్రమం నుంచి అతని అంతేవాసులను గృహస్థాశ్రమంలోకి పంచుతాడో, నిన్న చెప్పాను నేను, అది ఫెర్టిలిటీ, మాతృతత్వము, సృజనాత్మకత గురించి చెప్పింది మొత్తం ఆ ఒక్క వర్డ్లో ఉంది. మొత్తము సృష్టి ఓంకారంలో ఎలాగ మన ఋషులు పెట్టగలిగారు, సృజనాత్మక శక్తి మొత్తము కూడా మాతృదేవో భవ అనేటటువంటి దాంట్లో ఉంది. భారతదేశం ఒక్కటే నాకు తెలిసి తన గడ్డని, తన భూమిని తల్లిగా గుర్తిస్తుంది, భారతీయులు మాత్రమే. మిగతా వాళ్ళు ఫాదర్ ల్యాండ్ అనో, ఆ దేశం మీద ఏదో ప్రేమ మాత్రం ఉంటుంది తప్ప, ఓ మదర్ ఇండియా, ఇది భూమి కాదు, ఇది నా తల్లి అనేటటువంటి ఓ అద్భుతమైనటువంటి భావన మన సంస్కృతికి మాత్రమే ఉన్నది. మాతృదేవో భవ, అదే గురు బ్రహ్మ, బ్రాహ్మీ శక్తిగా చెప్పుకుంటాం మనం గురువుని కీర్తిస్తున్నప్పుడు. రెండోది ఏం చెప్పాను నేను, గురువు విష్ణు నిన్న చెప్పింది, పితృదేవో భవ, ప్రొటెక్షన్, యోగక్షేమం వహామ్యహం. ప్రతి గురువు, ప్రతి భగవంతుడు, ప్రతి అవతారమూర్తి, ప్రతి రిలీజియన్లోనూ కూడా ఆ మతాన్ని స్థాపించినటువంటి వ్యక్తులు ఒక గ్యారంటీ ఇస్తారు. ఏంటి గ్యారంటీ అంటే, నువ్వు నన్ను తలుచుకుంటూ ఉంటే నేను నీకు రక్షణ ఇస్తాను. రక్షణ ఇవ్వటం మాత్రమే కాదు, యోగము కూడా కలగజేస్తాను. యోగం అంటే అర్థం ఏంటి? లేనిది రావటం. మనం ఏదైనా సాధించాలి అనుకుంటాం, అది సాధించలేకపోతే ఏమంటాం? మన యోగం లేదయ్యా అంటాం. యోగం లేదంటే సాధించలేకపోయామని. క్షేమం అంటే ఉన్నది పోగొట్టుకోకుండా ఉండటం. అంచేత ఈ పితృతత్వము ఫాదర్ చేసేటటువంటిది ఏంటి అంటే, నీకు ఉన్నది ఉంచుతాడు, లేనిది నీకు సమకూర్చడానికి కావలసినటువంటి అనుకూల పరిస్థితులు మాత్రమే తండ్రి కలగజేయగలడు. ఇంజనీర్ కావాలి, దానికి కావాల్సిన డబ్బు, దానికి కావాల్సిన వ్యవస్థ అదంతా తండ్రి చూస్తాడు. ఆ శరీరానికి కావాల్సిన ఆహారము, దానికి కావాల్సినటువంటి, అసలు ఆ శరీరం రావటమే మాతృదేవత వల్ల వచ్చింది, అది మాతృదేవత. ఎలా అర్థమవుతుంది కదా? మాతృదేవత సృజనాత్మక శక్తి మాత్రమే, సృజించిన దాన్ని పోషించటం, ఆ పోషిస్తున్నటువంటి దానికి కావలసినటువంటి వనరులు సమకూర్చటం పితృదేవోభవ యోగక్షేమం వహామ్యం. దాన్ని దేవతాశక్తులలో వైష్ణవి శక్తి అంటాం మనం, విష్ణు యొక్క శక్తి అంటాం. అది కూడా నిన్న మనం చెప్పుకున్నాం. మూడవ శక్తి అవుతుంది. ఈ మూడవ శక్తి ఏం చేస్తుంది? నీ యోగానికి కావలసినటువంటి పరిస్థితులు నీకు నేర్పి చావగొట్టి చెవులు మూస్తుంది. నువ్వు నేర్చుకోకపోతే నింది, అది చావగొట్టి చెవులు మూస్తుంది. అది దాన్ని మనం ఆచార్యుడు గురువు. కాలేజీకి వెళ్ళాక నువ్వు ఇంజనీర్ అవ్వాలనుకుంటే తండ్రి డబ్బు ఇచ్చేసాడు, ఫీజు కట్టేశాడు, తల్లి ఏమో తిండి పెట్టింది అంటే కుదరదు. ఆచార్యుడు ఉంటాడు అక్కడ. ఆచార్యుడేవుడు అంటే ఆచరణతో తను ఆస్థితి పొందినటువంటి వాడు, ఆచరించినటువంటి వాడు ఆచార్యుడు. అతను తను ఆస్థితికి ఎలా వెళ్ళాడు, అదంతా అతని బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది కనుక నిన్ను కూడా ఆస్థితికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళాలి అంటే మొట్టమొదటి చేయాల్సింది ఏంటి? కటింగ్స్. ఆ స్థితికి అననుకూలమైనటువంటి పదార్థములను లేకపోతే సామగ్రిని మీ నుంచి దూరం చేసేయాలి. విద్య అంటే చాలా మంది మీరేమనుకుంటారు అంటే ఏదో కొత్తది నేర్చుకుంటారు అని. కొత్తది నేర్చుకోరు. చాలా జాగ్రత్తగా దేవ సంస్కృతి, భారతీయ సంస్కృతి యొక్క ఈ రివల్యూషనరీ ఐడియా మీరు అర్థం చేసుకోండి. విద్య అంటే నేర్చుకున్నట కాదు, మీరేం నేర్చుకోరు. మీరు మరి విద్య అంటే ఏమిటి? ఒక పాలరాయి ఉంది, రాయి, మార్బుల్ స్టోన్, అందులోంచి కృష్ణ విగ్రహాన్ని తయారు చేయాలి. శిల్పకారుడు దానికి ఏం కలుపుతాడు? ఇంకా కొత్త రాళ్ళు ఏమైనా తీసుకొచ్చి కలుపుతాడా? ఏం చేస్తాడు? ఉన్నదాన్ని పీకి పారేస్తాడు. పీకి పారేస్తే అందులోంచి ఏమొస్తుంది? అది అక్కడే ఉందా లేకపోతే వీణ గారు కొత్తగా తీసుకొచ్చి పెట్టి చూపించాడా మీకు? అందులోనే ఉంది. ఏం చేశాడు ఈయన? కాదండి, మాకు కృష్ణుడు అక్కర్లేదు, దుర్గాదేవి కావాలన్నాడు ఆ రాయిలోంచి. అంటే ఇప్పుడు కొత్తగా ఎక్కడి నుంచైనా దుర్గాదేవిని తెస్తాడా లేకపోతే ఆ హీరోయిన్ నుంచే దుర్గాదేవిని ప్రతిదీకరించి చేస్తాడా? మరి ఇందాక కృష్ణుడు వచ్చాడుగా. మీరు కృష్ణుడు తయారు చేయమని చెప్పారు, ఆయరాయి నుంచి తయారు చేశాడు, ఇంకా మొదలెట్టలేదు. మీరు మళ్ళా ఏం చేసి నో ద ఆర్డర్ క్యాన్సిల్డ్, ఖచ్చితంగా వాడు నా శిష్యుడే ఉంటాడు, నేను ఎలాగోతే క్షణక్షణం మాట మారుస్తూ ఉంటాను. మీరు కన్ఫ్యూజ్ అయితే ఒకసారి మీరు ఇది చెప్తారండి మాస్టారు, మీరు ఒకసారి అది చెప్తారండి. ఆర్డర్ క్యాన్సిల్ చేశాడు. ఇప్పుడేం కావాలన్నాడు అందులోంచి? మరి కృష్ణుడు బదులు దుర్గాదేవి అందులోంచి వాడు తయారు చేయగలడా? మొదలెట్టలేదు ఇంకా కృష్ణుడు కదా, మళ్ళా ఆర్డర్ క్యాన్సిల్. ఇప్పుడేం కావాలి మాకు ఈ దేవతలు అవి వద్దండి, నేను నాస్తికుని అయిపోయాను. నేను నాస్తికులు విగ్రహాలు అవి ఏమి పెట్టుకోరు, ఫోటోలు ఏమి పెట్టుకోరు, అందులో కమ్యూనిస్టులు అసలు పెట్టుకోరు. కానీ కార్ల్ మార్క్స్ విగ్రహాలు ఉంటాయి, లెనిన్ మార్క్స్ విగ్రహాలు ఉంటాయి, అది వేరే విషయం. ఎందుకు ఉంటాయో మనకి తెలీదు. అంటే ఇప్పుడు మనకేం కావాలి? కార్ల్ మార్క్స్ విగ్రహం కావాలి. ఆ పాలరాయి నుంచి వస్తుందా? అంటే ఆ పాలరాయిలోంచే మీరు ఏ విగ్రహాన్ని అయినా తీయగలరు. కానీ తీయటానికి ఏం చేయాలి? తీయటానికి ఏం చేయాలి? ఆ విగ్రహం యొక్క స్వరూపాన్ని కవర్ చేస్తున్నటువంటి పదార్థాన్ని తీసివేయాలి. అంతే చేయాలి మీరు. అంతేత మొత్తము సాధన కలపటం కాదు, తీసివేయటం అనేది మీరు గుర్తుంచుకోండి. ఆ రివల్యూషనరీ ఐడియా కేవలం భారతీయ సంస్కృతికే ఉంది. ఎన్ నేతి నేతి వచ్చినే నిగమ అవచ్చు, ఎన్ నేతి నేతి వచ్చినే నిగమ అవచ్చు అంటే ఏం చెప్తా అంటే ఏమీ లేదు ఏమీ లేదు అని చెప్పింది. ఇందాక చెప్పాను కదా నైట్రస్ ఆక్సైడ్ అంటే నో 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 అని చెప్పి ఏం నేతి నేతి వచ్చినాయంటే అసలు ప్రపంచమే లేదు, సృష్టే లేదు, మనిషే లేడు అని ఆధ్యాత్మిక చెప్తోంది అనేటువంటి మహానుభావులు ఉన్నటువంటి దేశంలో ఈనాడు చాలా కష్టం. మనం అర్థం చేసుకుని ఈ దారం మట మనం వెళ్ళగలిగితే చాలు. అర్థమైన వాళ్ళు మాత్రము మన లైన్లో పడాలి. మీరు నాకు అర్థమైపోయిందండి, మీరు చెప్పింది బాగానే ఉందండి, కానీ ఇప్పుడు కాదు, బెటర్ లక్ నెక్స్ట్ బర్త్. ఈ బర్త్ లో మళ్ళా మీరు మాట్లాడితే మళ్ళా మీరు ఇరుక్కుపోతారు కనుక మీరు ఏమంటారు, ఇప్పుడు వద్దులేండి నెక్స్ట్ బర్త్ లో చూసుకుందాం, అనేక జన్మలు ఉన్నాయి కదా, అలా అంటే కుదరదు. మీరు ఈ జన్మలోనే ఇప్పుడే ఇది అర్థం చేసుకోండి. అంచేత ఈశ్వరుడు రుద్రుడు సంహారకర్త అని చెప్తాం. అంటే మనం ఏ విద్య నేర్చుకోబోతున్నామో మనలోంచి ఏ జ్ఞానం ప్రస్ఫుటించాలనుకుంటున్నామో అది తప్ప మిగతా జ్ఞానాన్ని చెప్పాడు. గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అంచేత ఈ దేవ సంస్కృతి యొక్క ఆధారభూతమైనటువంటి ఈ మూడు కమాండ్మెంట్స్, ప్రకృతిలో ఉన్నటువంటి మాతృసత్త, ప్రకృతిలో ఉన్నటువంటి పితృసత్త, ప్రకృతిలో ఉన్నటువంటి ఈశ్వరుని సత్త, గురు సత్త, మహేశ్వర సత్త, అది మన మదర్, మన ఫాదర్, మన టీచర్గా రిఫ్లెక్షన్ పొందవచ్చు. కానీ దాని గురించి చెప్పలేదు వాళ్ళు. నీ తండ్రిని గౌరవించు అని కాదు, మదర్హుడ్ ని గౌరవించు, ఒక తండ్రిని కాదు అందరూ తండ్రిని గౌరవించే అర్థం. అక్కడ పితృదేవో భవ, నీ తండ్రినే కాదు గౌరవించాలి, ఫాదర్హుడ్ ని గుర్తించు, పితృత్వాన్ని గౌరవించు, నీ గురువునే కాదు గుర్తించటం, గౌరవించటం, అందరి గురువుల్ని గుర్తించు, ఆచార్య దేవుడు. ఇది అంతా కాకుండా అతిథి దేవో భవ, భలే అర్థాలు దీనికి చెప్పారు. అతిథి అంటే ఎవరు? ఇవాళ ఇక్కడ ఎవరికైనా చెప్పకుండా వచ్చారనుకోండి, వాళ్ళు అతిథులే. అంటే చెప్పకుండా వచ్చేసే వాళ్ళందరూ అతిథులే కదా. భారతదేశంలో పేరు ముందు శ్రీ అని పెట్టడం ఆనవాయితీ. శ్రీ అని ఎవరి పేరు ముందైనా పెట్టకపోతే అగౌరవించినట్టు, మనకి గౌరవించలేదని అంటే ఇంగ్లీష్లో మిస్టరు మేడము అన్నట్టు. స్త్రీ అని ఎందుకు పెడతామంటే, ఎవడైనా ఎంబీబీఎస్ ఎండీ డిఎం అవి చేశాడు అనుకోండి, వాడి పేరు ముందు ఏం పెడతాం? డాక్టర్ అని పేరు పెడతాం. డాక్టర్ అని పేరు పెట్టగానే మన ఉద్దేశం ఏంటి, వాడికి ఏమొచ్చని వైద్యం వచ్చు కష్ట, వాడి దగ్గరికి వెళ్తే మన రోగాలు అవి తగ్గుతాయి అని కదా అర్థం. భారతదేశంలో స్త్రీ విద్య నేర్చుకున్న వాళ్ళ పేరు ముందు మాత్రమే స్త్రీ పెట్టడం అనేది ఆనవాయితీ ఉండేది ఒకప్పుడు. ఎంబీబీఎస్ మెడిసిన్ అది చదివిన వాళ్ళ ముందు డాక్టర్ అని ఎలా పెడతాము? కానీ తమాష ఏంటంటే అప్పుడు అందరి పేరు ముందు స్త్రీ ఉండేది. అంటే అర్థం ఏంటి, అప్పుడు అందరూ కూడా ఆ విద్యలో నిష్ణాతులు అని. స్త్రీ విద్యలో నిష్ణాతత్వం అవటానికి తిథిమండల పూజితాన్ని దాటి అతిథి స్థితి ఏమిటో సూర్యుడు చంద్రుడికి తెలుసుకోవాలి. మీరు సూర్యుడు చంద్రుడు మధ్య కోణాలు ఉంటాయి కదా, 0 degrees అయితే అమావాస్య, సూర్యుడు చంద్రుడికి మధ్య, సూర్యుడు చంద్రుడికి మధ్య 180 degrees ఉంటే పూర్ణిమ అంటాం. ఈ మధ్యన డిగ్రీస్ మారుతూ ఉంటాయి, విద్య తరియ చతుర్థి పంచమి చతుర్దశి, ఇవన్నీ తిథులు. ఈ తిథులు లేకుండా ఉండేటటువంటి కాలము ఒకటి ఉన్నది, ఆ అతిథిని నువ్వు తెలుసుకో అంటే ఎవడు అతిథి అయిపోయాడు? భలే నోలు వస్తే అన్ని నోలే. అతిథి దేవోభవ అంటే అసలు సంబంధం లేదు, అదేగా నేను చెప్పేది. సర్వనాశనం అయిపోయింది దేవ సంస్కృతి, అందుకోసం ఈ క్లాసులు ఈ ఆవేదన. కానీ తెలుసని కాదు, తర్వాత అతిథి అనే స్థితి ఎలా వెళ్తావో నాకు తెలియదు. శ్రీ విద్యలో ఉన్నటువంటి ఆ 32 రకాలైనటువంటి క్లాసులు ఏంటో నాకు తెలియదు, ఇందున్నాయని తెలుసు అంతే, అది తెలుసు, కనీసం అదైనా తెలుసు కదా. అది తెలిసిన వాడికి ముందు మాత్రమే శ్రీ పెట్టాలి. అంటే ఇప్పుడు ఎవరి పేరు ముందు శ్రీ పెట్టచ్చు? ఈ కాలంలో ఎవరి పేరు ముందు శ్రీ పెట్టకూడదు. ఇంకేంటే శ్రీ విద్య దాని గురించి తెలుసుకున్న వాడికి కూడా 32 తెలియదు. 32 లెవెల్స్ ఉన్నాయి శ్రీ విద్యలో. థియోసాఫికల్ సొసైటీలో ఫ్రీ మ్యాసనరీ అని ఒక కల్ట్ ఉంది, రహస్యమయమైనటువంటి కల్ట్. నెహ్రు, రాజగోపాలాచారి, వివేకానంద, శ్రీకృష్ణుడు, ఏ శ్రీకృష్ణుడు అతను కూడా ఆ సంస్థ మెంబరే. అక్కడ 33 డిగ్రీలు ఉన్నాయి. ఇప్పుడు అతిథి అంటే ఏంటో అర్థమైందా? శ్రీ విద్యలో 32 డిగ్రీలు, ఇది తిథులు. కృష్ణపక్షంలో ఉన్నటువంటి 15 తిథులు, ఇంకొకటి 15 తిథులు. ఇవి రెండు కాకుండా వన్ ప్లస్ వన్ ఎక్స్ట్రా ఉండేవి. ఎక్స్ట్రా ఉండేవి ఏంటంటే సమన్వయం జరిగేవి. ఈ 15 తిథుల సమన్వయం కృష్ణపక్షంలో ఒకటి, 15 తిథుల సమన్వయం శుక్లపక్షంలో ఒకటి, 16, 16, 32. ఇవి కాకుండా అతిథి అనేటటువంటిది 33. థియోసాఫికల్ సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు అక్కడ ఉన్నటువంటి ప్రమోట్ ఉత్కృష్టమైనటువంటి డిగ్రీ ఏంటి అంటే 33 డిగ్రీ. అంచేత 33వ డిగ్రీ పొందినటువంటి వాడిని ఏమన్నాను మనం? అతిథి అంటాం. ఆ అతిథిని నువ్వు చచ్చినట్టు పూజిస్తావు దేవతగా. ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఈ అవధూతలందరూ కూడా ఆల్మోస్ట్ ఆ స్థితిలో ఉన్నవాళ్ళే. ఆల్మోస్ట్ అని ఎందుకు అంటున్నారంటే కొందరు 28 డిగ్రీలు ఉంటారు, మనకు 1 డిగ్రీ కూడా లేదు. అంచేత 28 డిగ్రీ వాడు చాలా గొప్పవాడు. అతిథి దేవోభవ అర్థమైందా? అంచేత అతిథి దేవోభవ అంటే ఏంటి? తిథి మండల పూజిత అనే లలితా సహస్రనామము ఏ శక్తి గురించి సూచిస్తుందో దానిని కూడా దాటివేసినటువంటి వ్యక్తి. అంటే పిహెచ్డి హోల్డర్ అనుకోండి, శ్రీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్, అతిథి అంటే పిహెచ్డి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, ఇవి జనరల్ గా మనం అవగాహన చేసుకోగలం. అతిథి దేవోభవ అన్న దానికి శ్రీచక్రము చాలా అవసరము. కానీ సంతోషించవలసినటువంటిది ఏంటి అంటే ఇప్పుడు శ్రీచక్రం చాలా కామన్ అయిపోతుంది. ఇదివరకు ఎలాగైతే గాయత్రి ఎవడు చేయకూడదు, గాయత్రి గురించి ఎవడు వినకూడదు అనేటువంటి మాటలు వినిపించినా చివరికి ఇప్పుడు అందరికీ గాయత్రి ఎలాగైతే తెలిసిపోయిందో శ్రీ విద్య, శ్రీచక్రం గురించి ఇప్పుడు అందరికీ అవగాహన వస్తుంది. శ్రీచక్రం చాలా కామన్ గా బజార్లో దొరుకుతుంది, చాలా మంది ఇళ్లలో దాన్ని పెట్టుకుంటున్నారు, చాలా మంది ఇళ్లలో పెట్టుకుని దాన్ని ఉపయోగించుకుంటున్నారు కూడా. కానీ కొన్ని పిచ్చి పిచ్చి ప్రశ్నలు మనకి వస్తూ ఉంటాయి. ఒకరోజు రాత్రి 1 గంటకి నాకు ఫోన్ వచ్చింది, పడుకుని ఉంటే నిద్ర లేపి మరి అమెరికా నుంచి మస్ట్ అక్కడ రాత్రి 1 గంటకి ఇంకా చీకటి పడదు, టైం జోన్ నాకు గుర్తులేదు. వాళ్ళకి ఇంకా సూర్యుడు గారు ఉంటారు, వాడికి తెలిసి ఇక్కడ రాత్రి 1 గంట అయి ఉంటుంది, మాస్టర్ పడుకుని ఉంటారు అని. పడుకుంటే మాత్రం సీరియస్ ప్రాబ్లం వచ్చింది అతనికి. ఆ సీరియస్ ప్రాబ్లం తట్టుకోలేక ఫోన్ చేశాడు ఆయన. ఏంటంటే ఆయనకు వచ్చిన ప్రాబ్లము, మా ఇంట్లో వినాయకుడు క్యాలెండర్ ఉందండి, కొంతమంది వినాయకుడు క్యాలెండర్ ఇంట్లో ఉండకూడదు అంటున్నారు, ఉంచుకోవచ్చా ఉంచుకోకూడదా? మేధాశక్తికి జోహారం. ఇది ప్రశ్న. మీరు ఆలోచించండి ఎంత దిగజారిపోయాము. ఆ అన్నవాడు సరే, వినేవాడి బుద్ధి ఉందక్కర్లే, అడిగండి, పెట్టుకోకూడదు అన్నాను. మీరు అదే అంటున్నారా మాస్టర్ అన్నాను, కొంతటే అన్నాను. ఇంకేంటే క్యాలెండర్లో ఏ బొమ్మ ఉన్నా ఒకే, కానీ వినాయకుడు క్యాలెండరే ఉండకూడదు, మిగతా క్యాలెండర్ సన్నీ ఉండవచ్చుట. ఎందుకు చెప్పాను నేను, ఎందుకు చెప్పుంటాను, ఇది ఎందుకు చెప్పుంటాను, మీరు చెప్పగలరా? శ్రీచక్రం ఇంట్లో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా? పిచ్చి ప్రశ్న, పిచ్చి ప్రశ్న అంటాను నేను. పెట్టుకోవాలంటే పెట్టుకోవద్దంటే బాగా, నువ్వు దాన్ని ఏదైనా ఉపయోగించుకుని ఏదైనా చేస్తే ఆలోచించాలి. కానీ ఓ మూల పడి ఉంటే నేనేం చేసింది, అది నేనేం చేస్తుంది, అది ఇదే చూసి ఇట్టపాటపామైన సినిమాలు అలా కొడుతున్నాయంటే అది. అసలు తెలివి ఉందా తెలివి లేదా, మనం మనుషులమేనా మనుషులమైనా అంటే నా ఉద్దేశం ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులమైనా. ఇంకా అటువంటి ప్రశ్నలకి జవాబిస్తే ఊపిక పోయింది నాకు, అందుకు చెప్తున్నాను. ఈ ప్రశ్నలకు నేను జవాబు ఇవ్వలేను. ద్విచక్రం పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా, పూజించవచ్చా పూజించకూడదా, కానీ ఎవడు సిగరెట్ తాగొచ్చా తాగకూడదా అని అడగడు. తాగడం మొదలెట్టేస్తాడు అదేంటో. తాగుడు తాగొచ్చా తాగకూడదా అని అడగడు. తాగడం మానేస్తాడు. మానం అంటే మానడు. అది మంచిది కాదని తెలిసి కూడా కదా, దానికి అసలు ప్రశ్నే వాడు అసలు ఆ మాట ఎత్తాడు నేనేమంటాను అని కూడా. అంటే నిజంగా ఆలోచన రహిత స్థితిలో మనం జీవిస్తున్నాం, పరమ మూర్ఖ స్థితిలో జీవిస్తున్నాం అని అర్థం అవ్వాలి మనకి. ఓ 4 డిగ్రీలు వచ్చేసి ఓ 4 ఇంగ్లీష్ మాటలు మాట్లాడేసేయగలిగితే, లేకపోతే సైన్స్ గురించి మీరు ఏదో పెద్దగా గొప్పగా చెప్పేయగలిగితే. సైంటిస్ట్ గురించి నాకు చాలా పెద్ద ఒపీనియన్ ఉంది. నేను సైన్స్ వాడినే కనుక సైంటిస్ట్ నా మీద ఎగరలేరు. ఏంటంటే ఆధ్యాత్మిక వాడినే. సైన్స్ అంటే ఏంటంటే ఒక అబద్ధం నుంచి ఇంకో అబద్ధానికి వెళ్తామని నా ఉద్దేశం. ఇంకేత డాల్టన్ ఇలా అన్నాడు, ఇంకోడు వచ్చి ఏం చెప్తాడు, డాల్టన్ తప్పు చెప్పాడు, ఇంకోడేం చెప్తాడు, వాడు తప్పు చెప్పాడు. అంటే సైన్స్ లో మీరు చదువుకునేది ఏంటి, వీడు తప్పు చెప్పాడు, 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 వీడు తప్పు చెప్పాడు. ఖచ్చితంగా రేపు ఇంకోడెవడో వీడు తప్పు చెప్పాడు అని చెప్తాం. అంటే మీరు చెప్పేది తప్పుల తడక అవునా కాదా, దానికి మీరు సైంటిస్ట్లను ఎందుకు విర్రవీగుతారు, సిగ్గుండక్కల్నే. మీ ధైర్యానికి నేను మెచ్చుకుంటా, నాకు తెలియదు అన్నావు. ఇన్నాళ్ళు నేను చెప్పింది తప్పు, ఇప్పుడు నాకు అర్థమైంది అది తప్పు అని, అంచేత నేను సవరించుకుంటున్నాను అంటున్నావు. అక్కడ నీ గొప్పతనం ఒప్పుకుంటాను నేను. గొప్పే కదా, చేసిన తప్పు ఒప్పుకునేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇమీడియట్ గా సవరించుకోగలుగుతున్నావు, అది ఇంకా గొప్ప. అది అంతవరకు సైంటిస్ట్ గొప్పవాడే. కానీ నువ్వు చెప్పేది మాత్రం ఎప్పుడు తప్పే, తప్పి నువ్వు సైంటిస్ట్ కాదు, నువ్వు ఫిలాసఫర్ అవుతావు. ఎప్పుడు కరెక్ట్గా చెప్తే నిత్య నూతనము శాశ్వతము సనాతనమైనటువంటి సత్యాన్ని చెప్తే నువ్వు సైంటిస్ట్ అవ్వవు, నువ్వు ఆధ్యాత్మికవేత్త అవుతావు. నువ్వు ఎప్పుడు చెప్పినా కరెక్టే అవుతుంది, ఏది చెప్పినా కరెక్టే అవుతుంది. భావం అర్థం అవుతుందా ఎందుకు ఇంత తీవ్రంగా చెప్తున్నాను? ఒక విచిత్రమైనటువంటి సంధికాలంలో ఉన్నాం మనం. ఇప్పుడు కనీసం ఆధ్యాత్మికకి ఏదో ఉంది, ఏదో ఉంది అని ఒక భావన కలుగుతోంది మనకి. అదేంటో కరెక్ట్గా తెలియదు. ఇప్పుడు నేను మీరు నన్ను అడిగి నిలదీసి నీకు తెలుసా అంటే ఖచ్చితంగా నాకు తెలీదు. అక్కడ నేను సైంటిస్ట్నే, నాకు తెలియదు అనుకుంటున్నాగా. కానీ ఏదో ఉంది అక్కడ గొప్పతనం, అందులో డౌట్ మాత్రం లేదు. ఇంతకంటే ఇంతమంది సైంటిస్ట్లు ఇంతమంది డాక్టర్లు చేయలేనటువంటి పని ఈ అవధూతలు చేసేస్తున్నారు, ఈ యోగులు చేసేస్తున్నారు. డయాబెటీస్కి ఈనాడు డాక్టర్లు క్యూర్ చేయలేరు, క్యాన్సర్ ఈనాడు డాక్టర్లు క్యూర్ చేయలేరు. కానీ యోగ విద్యలో శ్వాసతో క్యూర్ చేసేసినటువంటి 1000s of cases మీకు కనిపిస్తున్నాయి, 1000s. నమస్కార్ ఛానల్లో ఆయన ఎవరు, స్వామి రామ్దేవ్, రామ్దేవ్ ఛాలెంజ్. ఆయన 5 రోజులు క్లాస్ చెప్తాడు. ఆయన ముందు డాక్టర్ సర్టిఫికేట్ తెచ్చుకోమంటాడు, మీ బ్లడ్ అనాలిసిస్ అంతా. నేను పరమ డయాబెటిస్ ని, నేను పరమ హృద్రోగిని, నేను పరమ క్యాన్సర్ పేషెంట్ ని, అన్ని పరమ 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 అని. ఎందుకంటే ఇన్సులిన్ వేసినా తగ్గటం లేదు, ఏది చేసినా తగ్గటం లేదు, ఏ మందు వేసినా బాధ తగ్గటం లేదు. 1200 మంది 1500 మంది కలిసి ఒకసారి క్లాస్ చేస్తున్నారు పెద్ద మైదానం లాల్ బహదూర్ స్టేడియంలో. ఇప్పుడు జరుగుతుందా ఎన్టీఆర్ స్టేడియంలో? ఇప్పుడు జరుగుతుంది హైదరాబాద్ లో క్లాస్, 29 జరుగుతుంది ఇప్పుడు క్లాసులు. నువ్వు క్లాస్కి వెళ్ళాలంటే ముందు కండిషన్ ఏంటంటే నేను రోగిని అని సర్టిఫికేట్ తీసుకోమంటాడు డాక్టర్ దగ్గర నుంచి. 5 రోజుల తర్వాత ఆ డాక్టర్ ఏం చెప్తాడంటే వీడు రోగి కాదు అని. జరుగుతుంది అది క్లాసెస్, ప్రూఫ్స్ కదా. అయినా కూడా మనకి బుద్ధి రాదు, ఈ ప్రాణాయామాలు అవి చేయ డాక్టర్ దగ్గరికి పోతాడు. తెలివైన వాళ్ళు అనుకోవాలా, బుద్ధిహీనులు అనుకోవాలా? మనం మనం తెలిసాక ఇది ఇంకంటే డయాబెటీస్ వచ్చింది అంటే వాడు చావుకి దగ్గర పడ్డాడు అని అర్థం. ఇట్ ఈస్ స్లో కిల్లర్. పెయిన్ ఉండదు కనుక మీకు తెలియటం లేదు, కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ లేని వాళ్ళకి కనుక మీరు చూస్తే 80% డెత్స్ డయాబెటీస్ వల్లే. అది బయోకెమిస్ట్ నాకు తెలిసి డేటాస్ అన్ని కరెక్ట్ చాలా బయటికి రావు. 90% డాక్టర్ గారు ఇక్కడ ఉన్నారు పాపం, ఆయన ఏమంటారో నాకు తెలియదు. నేను ఈ మాట అంటే 90% డిసీజెస్ ఈనాడు అమెరికాలో యాంటీబయాటిక్స్ వాడటం వల్ల వచ్చినవి అని మెడికల్ పేపర్స్ రాస్తున్నాయి. దాన్ని డాక్టర్ జనరేటెడ్ డిసీజ్ అని పెట్టారు దాన్ని. కానీ దానికి డాక్టర్ జనరేటెడ్ డిసీజ్ అంటే బాగుండదు అని చెప్పి ఏదో గ్రీక్ పేరు పెట్టాడు, ఉథియోగ్యాస్టిక్ ధమ్ ధమ్ ధమాల్ డిసీజ్ అని. డాక్టర్ ఏ పేరు ఏదైనా పెట్టేసినంత మాత్రాన ఆ రోగం యొక్క బాధ్యత పోతుందా? కాదా. 90% సైడ్ ఎఫెక్ట్స్ మీరు చూడండి, ఏ టాబ్లెట్ అయినా సైడ్ ఎఫెక్ట్స్ 20 రాస్తాడు వాడు. ఈ మందు వేసుకోవటం వల్ల నీకు రాబోయే రోగాలు 20, నయం చేసే రోగం 1. నువ్వు మందు వేసుకుంటున్నావు, అది చదివి తెలుస్తుంది. ఎక్చువల్గా చెప్తున్నాను నేను, తప్పదు అది. ఇప్పుడు నేను చెప్పేది ఇంత టెక్స్ట్ అయితే మందు వేసుకోవాలా వద్దా? నేనే వేసుకుంటున్నా మందు, ఉన్నది వాడాల్సిందే, అంతకంటే ఇంకో దారి లేదు. కానీ ఇంతకంటే మంచిది ఉంది అని మనకి తెలిసాక దాని గురించి ఆలోచించకుండా, దాని గురించి ప్రయత్నించకుండా ఉండటం పరమ మూర్ఖుల లక్షణం. వీఆర్ ఆల్ ఫూల్స్ అని ఒప్పుకోవాలి. కాదా, ఇంతకంటే మంచి ఆల్టర్నేటివ్ ఉంది, అదేంటో కరెక్ట్ గా తెలియదు. కానీ ఆయన ఛాలెంజ్ చేసి చూపిస్తున్నాడు కదా స్వామి రామ్దేవ్. దీనికి చాలా అద్భుతమైనటువంటి మాట, 5వ సూత్రం ఏం చెప్పారు అంటే, ఋషులు అన్ని పరిస్థితులకు నీవే కారణము. ఇది ముందు మీరు పట్టుకోవాలి. 5వ సూత్రం అర్థమైంది కదా. ఇప్పుడు మొదటి సూత్రం ఏంటి? మాతృదేవోభవ. 2వది పితృదేవోభవ. 3వది ఆచార్య దేవోభవ. 3వది చెప్పకుండా మన ఇంటికి వచ్చేవాడికి జై. అదే అతిథిదేవ అంటే 33 డిగ్రీ గుర్తించుకోండి. 5వది అన్ని పరిస్థితులకి. ఈనాడు ఉన్న ఈ పరిస్థితులకు కూడా వాడవడో కారణం, వీడవడో కారణం, మెకాలే కారణం, వాడు కారణం అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళ మీద దుమ్మెత్తి కూర్చున్నారు. కానీ స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది కదా, వాడు ఎప్పుడో చెప్పిపోయాడు, నువ్వు మార్చవచ్చు కదా. ఎంత మానసిక జాడ్యము ఉన్నటువంటి జాతిగా మారేమో చూడండి. వాడెవడో చేశాడు, పంపు ముంచేశాడు అని తిట్టడమే తప్ప నువ్వు ఆల్టర్నేటివ్ ఏదో చెప్పాలి కదా. ఆ ఆల్టర్నేటివ్ నేను ఇక్కడ నేను మీకు ఇస్తున్నాను. ఆ క్లాసెస్కి వినిపించుకోండి. ఆ ఆల్టర్నేటివ్ ఒకరోజు రెండు రోజుల్లో రాదు. అన్నిటికంటే తమాష ఏంటంటే తెలియని వాడిని నేను చెప్తున్నా, అదో తమాష. అంటే ఏం చేయాలి మనం? వెతుకుంటున్నాం దారి. ఇప్పుడు సైంటిఫిక్ డిస్కవరీస్ అవి చేస్తూ ఉంటారు. క్యాన్సర్కి మందు కొన్ని కోట్ల కోట్ల డాలర్లు ఖర్చు పెడుతున్నారు. కొన్ని వేల మంది సైంటిస్ట్లు దాని గురించి రీసెర్చ్ చేస్తున్నారు. కానీ వాళ్ళకి మందు ఏంటో తెలియదు కదా. అయినా అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు, అంత కాలాన్ని ఖర్చు పెడుతున్నారు, అంత వైజ్ఞానికుల యొక్క జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకి మన భారతీయులకి దీని గురించి మార్గము తెలుసు. దానికి కావలసినటువంటి జ్ఞానము ఉంది, దానికి కావలసినటువంటి ప్రాక్టికల్ టెక్నాలజీ కూడా ఉంది. దాన్ని మనం పాటించకుండా ఇలా టైం వేస్ట్ చేసేస్తున్నామే, అది నాకు చాలా బాధ కలగజేస్తుంది. కానీ బాధ పడుతూ కూర్చుంటే ఏం లాభం? ఇందాక వాళ్ళని తిట్టిన తిట్లన్నీ కూడా రివర్స్ గేర్లో నన్ను తిట్టుకోవాలి. అది తిట్టుకోకుండా ఉండటానికి సుబ్బారావు గారు అండ్ కో వాళ్ళ ఫ్యామిలీ నిజంగా భలే అదృష్టవంతులు. వాళ్ళు మొత్తం ఫ్యామిలీ, హస్బెండ్, వైఫ్, చిల్డ్రన్, ఇన్లాస్, డాటర్ ఇన్లా అండ్ సన్ ఇన్లా, అది పెద్ద అదృష్టం. ఎందుకంటే లేకపోతే అనుకుంటున్నా మా అల్లుడు ఒప్పుకోవటం లేదండి, లేకపోతే మా ఆవిడ ఒప్పుకోవటం లేదండి అని మీరు ఈజీగా తప్పించేసుకుంటారు. ఇప్పుడు సుబ్బారావు గారు అలా తప్పించుకోవడానికి ఇది లేదు పాపం. అందువల్ల ఈ దేవ సంస్కృతి దాంట్లో ముఖ్యంగా రెండు వస్తువులు ఉపయోగించుకుంటాం మనం. ఈ మార్పు మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఈ విధమైనటువంటి మార్పు రావాలి. మాతృసత్తాన్ని గుర్తించగలగాలి, పితృసత్తాన్ని గుర్తించగలగాలి, గురుసత్తాన్ని గుర్తించగలగాలి, అతిథిని గుర్తించగలగాలి. ప్లస్ అన్నిటికంటే ముఖ్యమంటే అన్ని పరిస్థితులకి కూడా నీవే కారణం కనుక మారాలి అంటే ఏం చేయాలి? నువ్వు మారాలి. నువ్వు మారితే పరిస్థితులు గ్యారంటీగా మారిపోతాయి. అది మన ఫార్ములా, పంచసూత్రి ప్రణాళిక. దీనికి ఆధారంగా ఈ దేవ సంస్కృతికి ఈ విధమైనటువంటి ఆలోచన సరళకి ఆధారంగా ఋషులు రెండు పనిముట్లు ఇచ్చారు. మీకు విద్య నేర్చుకోవాలి అంటే రెండు పనిముట్లు ఉండాలి, కాగితం ఉండాలి, పెన్ ఉండాలి. ప్రింటింగ్ పెట్టే బుక్ కూడా కాగితం మీద పెన్ను పెట్టడమేగా, అక్షరాలు కాగితం మీద ఉంటే పుస్తకం ఉండవు. ఇంకా అక్కడ కూడా కాగితం పెన్నే, ఇంకో యాంగిల్. అంచేత ఎప్పుడైనా ఎక్కడైనా జ్ఞానము కావాలి అంటే ఉండవలసింది ఏంటి? కాగితము, పెన్ను. కాగితాన్ని యజ్ఞము అంటాం, పెన్నుని గాయత్రి అంటాం. యజ్ఞము అనేది తెల్ల కాగితం లాంటిది, దాని మీద మీరు ఏదైనా రాసేయండి. వర్షం కురవాలి రాసేసుకోండి, కెమిస్ట్రీ ఫార్ములా రాసుకోండి, ఫిజిక్స్ ఫార్ములా రాసుకోండి. ఎంతో రాసుకోవాలి, పెన్నుతో రాసుకోవాలి, పెన్ను గాయత్రి. అంతే యజ్ఞము గాయత్రి ఉన్నంత మాత్రాన మీరు జ్ఞానులు ఎవరు? తెల్ల కాగితం పుస్తకం ఇచ్చేస్తే పిల్లవాడికైనా వాడు జ్ఞానం అయిపోతాడా? అప్పుడు ఇద్దరు మేము గాయత్రి చేస్తున్నామండి, మేము యజ్ఞం చేస్తున్నామండి, నువ్వు జ్ఞాని అవ్వవు. కానీ జ్ఞాని అవ్వాలి అంటే యజ్ఞము గాయత్రి ఉండాల్సిందే. ఆ లాజిక్ అర్థమవుతుందా మీకు? అంచేత ముందు ఈ రెండిటిని మీరు అర్థం చేసుకోండి, గాయత్రి యజ్ఞము. ఈ రెండిటిని కలిపి 16 సంస్కారాలని ఈనాడు భారతదేశం గుర్తించగలుగుతోంది. భవిష్య పురాణంలో 48 సంస్కారాలు ఉన్నాయి. శ్రీకృష్ణుడి కాలంలో శ్రీకృష్ణుడు 64 సంస్కారాలకి మాస్టర్. ఇంకేత సంస్కారాలు 16 అనుకోకండి, ఇప్పుడు మనకి 16 ఉన్నాయి. సంస్కరింపబడేటువంటి దేవ సంస్కృతి దేంతో సంస్కరింపబడతాం మనం? దీంతో, గాయత్రి మంత్రంతో, యజ్ఞం. అంచేత మీరు ఫిజిక్స్ చదవాలన్నా తెల్ల కాగితం పెన్ను కావాలి, కెమిస్ట్రీ చదవాలన్నా తెల్ల కాగితం పెన్ను కావాలి, ఎవరిని చిటితో ఉత్తరం రాయాలన్నా. అంచేత మీరు ఏది చేయాలైనా యజ్ఞం ఉండాలి, గాయత్రి మంత్రం ఉండాలి. అది అర్థమైంది కదా? అంచేత గాయత్రి యజ్ఞం చేస్తున్నారు అంటే అర్థం ఏంటి? ఫండమెంటల్స్ మీ దగ్గర ఉన్నాయి. దానితో మీరు సంస్కరింపబడటం ఎలా, ఈ సంస్కరింపబడటం ఎలా అనేటటువంటి దానికి మన వరంగల్ పరివార సభ్యులు ఒక పుస్తకాన్ని అచ్చయించారు. గండిమూర్తి గారు రండి, మీ బుక్కులు మీరు తెచ్చాక దాని గురించి మనం చెప్పకపోతే ఎట్లా?